బాబా చిరునవ్వుతో ఇట్లు చెప్పాడు, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి ఎందుంచుకునుము. అది నీకు మిక్కిలి ఉపయోగపడుతుంది. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరం. దాని నలవరుచుకున్నచో వృత్తులన్నీయు శాంతిస్తాయి. కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి ఎందుగల భగవంతుని ధ్యానించు. మనసు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరుతుంది. సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానించుము. అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూస్తున్న నా ఈ ఆకారమును ధ్యానించండి. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉంటాయి. తల్లి వానికి పాలిచ్చుటగాని పొదువుకునుటగాని చేయదు. దాని చూపు మాత్రమే వాటికి జీవశక్తినిస్తోంది. చిన్న తాబేళ్లు ఏమీ చెయ్యక తల్లిని జ్ఞాపకముంచుకుంటాయి. తల్లి తాబేలు చూపు చిన్నవాటికి అమృతధారవలే పనిచేస్తుంది. అది ఏ వాని బ్రతుకునకు సంతోషానికి ఆధారము. గురువునకు శిష్యునికి గల సంబంధం కూడా ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి అయింది. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయని జయ జయ ధ్వనులు చేస్తున్నారు. ఓ ప్రియమైన శ్రోతలారా, ఈ సమయమందు మనం కూడా మసీదులోని జనసమూహంలో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందాము. హారతి పూర్తి కాగానే ప్రసాదాన్ని పంచిపెట్టారు. బాబాకు నమస్కరించి బాబూసాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టాడు. బాబా దానినంతయు హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లన్నారు, నా మాటలు నీ మనసుకు పట్టించుకుని జ్ఞాపకముంచుకునినచో నీ స్థితి ఈ కలకండ వలే తీయగా ఉంటుంది. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నీవు సుఖంగా ఉంటావు అన్నారు. హేమాడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడము అని ప్రార్థించాడు. అందుకు బాబా ఇట్లు జవాబు చెప్పాడు, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకుని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన శ్రోతలారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదం దొరికింది. ఇప్పుడు మనం ఈ కథ అనే కలకండ ప్రసాదాన్ని పొందెదము. దానిని హృదయపూర్వకంగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు. మన ప్రవర్తన గురించి బాబా కొన్ని సందర్భాల్లో ఈ ఉపదేశములు చేసియున్నారు. బాబా పలుకులు అమూల్యాలు. వానిని మనస్సునందుంచుకుని ఆచరించినచో అవి మనకు మేలు చేస్తాయి. ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి వెండ వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది. కనుక అవి భగవంతుని వాక్యాలే. ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. కారణం అది వారి అనుభవం. వారు ఆ రీతిన సాధన చేసి పూర్ణులయ్యారు. కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు. రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలడు. శాస్త్రవాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణం. అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి. అందుకే సద్గురువును ఆశ్రయిస్తే శాస్త్ర షట్కం అక్కర్లేదన్నారు సాయి. అంతేకాదు పరబ్రహ్మ స్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు. వాటిని శ్రవణం చేసి బాగా మననం చేసి జీవించాలి. అదే ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పేది. అనేక సందర్భాలలో వేరువేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకుని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మిక బోధ లభిస్తుంది. కనుక వాటిని వేరువేరు సూక్తులుగా కాక వరుసలో కూర్చుకొని చూస్తే గాని వాటికి సరైన అర్థం బోధపడదు. ఆ సూక్తులు వినండి. ఆది అంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరి కంట గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారినెన్నడూ పతనం కానివ్వను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు సాయిగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. నీవు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. నేను ఎందరినో కాపాడటానికి వేల క్రోసుల మైళ్ళు దూరం వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస. నేను భగవంతుని బానిసను. భగవంతుడే యజమాని, బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం వచ్చింది. నేనే దైవం, నేనే సిరిడీలోను ఎల్లడలా ఉన్నాను. సర్వ జగత్తు నాలోనే ఉన్నది. నీవు చూసేదంతా కలిసి నేను. సాయి సిరిడీలోనే ఉన్నారనుకునేవారు నన్నసలు చూడనట్లే. అన్నీ నావే, నేనే అన్నీ అందరికీ ఇచ్చేది. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. నేను అందరినీ సమానంగా చూస్తాను. నాకెవ్వరి మీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎప్పుడైనా నదులను త్రిప్పి పంపివేస్తోందా? ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. నేను అందరినీ సమానంగా చూస్తాను. కానీ ఈ ప్రపంచం మన మధ్య నేను నీవు అనే భేదమనే అడ్డుగోడ నిలుపుతుంది. అందుకే 10 మంది ఒకచోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది. వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగినది ఏమున్నది? రేపొక నాటికి చావబోయేవారు కూడా ఈరోజు ఇతరులను చంపడానికి, నాశనం చేయడానికి పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకెంతో బాధని కలిగిస్తారు. తరించే మార్గం ఏమిటంటే, నీవు ఈ భేదమనే గోడను కురలదొయ్యి. ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే. ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ, నా గురించే వింటూ, ఎప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ నా ఎందు మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కరలేదు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లేమి ఉండదు. నా బిడ్డలను ఎలా పస్తుండనిస్తాను? కాని మీరు తల్లికి తగిన బిడ్డలు కండి. పుణ్యము జ్ఞానము అనే మీ భాండాగారాలను నింపుకోండి. నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను. నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను. నన్ను నమ్మిన వారినెన్నడూ పతనం కానివ్వను. నాపై నీకు విశ్వాసముంటే సత్యాన్ని అంటిపెట్టుకో. నీ చెంత నుండి కాపాడుతాను. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. నాపై విశ్వాసముంచి ఒరిమితో ఉండు. నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను. పనిచేయి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు సంతోషిస్తాడు. నీవేమి చేసినా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చేస్తానని ఒప్పుకోకు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలమివ్వు. ఇది మన నియమం కావాలి. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు, ఆదరించు. రుణానుబంధంపై నమ్మకం ఉంచి గుర్తుంచుకో. ఆకలిగొన్నవారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా సరే ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు. లేదు అనవద్దు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చెయ్యడం, కోపగించుకోవడం తగదు. నీ దగ్గర ఉన్నా ఇవ్వాలని అనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. ప్రాణులన్నింటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను. ఎవరు ఎవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవడు ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టుడు. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడ నుండి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా అసహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చెలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు. దానిని లక్ష్యపెట్టకు. రుజుమార్గంలో వెళ్ళు. ఆనందానికి ఇదే మార్గం. అరిషడ్వర్గాలలో అసూయను జయించడం చాలా సులభం. దానివలన మనకే లాభమూ లేదు, అవతల వారికి ఏ నష్టమూ లేదు. అసూయ అంటే ఇతరుల బాగును సహించలేకపోవడమే. ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము, వారు నష్టపోతే సంతోషిస్తాము. దానివలన మనకేమిటి ప్రయోజనం? అవతల వాడికి మంచి జరిగితే మనకేమిటి నష్టం? కానిది ఎవరూ ఆలోచించరు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం, లేదా మనము ఆ మేలును పొందే ప్రయత్నం చేద్దాం. వాడు మన సొత్తేమి లాక్కున్నాడు, వాడి కర్మననుసరించి వచ్చిన ఫలితాన్ని వాడు పొందుతాడు. భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడంటేను భయం. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. మన శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి. అందుకోసం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవరితోనూ వాదించవద్దు. 10 మాటలకు 1 మాటతో సమాధానమివ్వాలి. మనుష్యులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు, కాని అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావన చేస్తుండు. అదే అనుభవమవుతుంది. అల్లా కానిదేదీ లేదు. ఆయన పేదల పాలిటి పెన్నిది. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. భోగి కంటే ఇది తెలిసిన యోగి ఎప్పుడూ మెరుగే. రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే విరాగి. అంటే మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలాగే తృప్తిగా ఉండాలి. అల్లాయే సర్వస్వం, అల్లా నామమే శాశ్వతం. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. 1-2 వంటకాలతో తృప్తి చెందు. యాత్రకు, పబ్బానికి, పండుగకు అప్పు చేయవద్దు. నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. కామాన్ని జయించని వాడెవడూ దైవాన్ని చూడనైనా లేడు. అందుకే ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. అదే ధ్యానం. అలా చేస్తే గమ్యం చేరుతావు. శాస్త్రాలు మంత్రాలు అబద్ధం కాదు. వాటిని తప్పుగా అర్థం చేసుకుని అతిథి అంటే మానవుడేనని, బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకడం లేదు. ఆకలి వేళకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షి అయినా పురుగైనా అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. కనుక కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంట బయట విడిచిరా. వేటిని పిలవద్దు, తరమవద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లవుతుంది. భూమి విత్తనాన్ని ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా విత్తనాలు మొలిచినందుకు ఇవేమీ సంతోషించవు, మాడిపోతే దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చెలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడుంది? దుఃఖం లేకపోవడమే ముక్తి. ఇవన్నీ ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి. లేక మనకివన్నీ చేతనైతే ఇతరులకు మార్గం చూపాలి. అందుకోసం గురువును తెలుసుకోవాలి. లేకపోతే నీవెందుకొచ్చినట్లు? పిడకలు ఏరుకోవడానిక? సద్గురువుకు పగ్గాలప్పగించాక చింతకు తావులేదు. గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో. అదే అసలైన సాధన. గురువే సర్వదేవతలోనూ, సాధనా చతుష్టయము. 6 శాస్త్రాలు అక్కరలేదు. గురువు యొక్క కృపాదృష్టే శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే, నీ సద్గురువైన నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని గురించి ఆలోచించు. మనసు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది. ధ్యానం చేసేవాడు ధ్యానములనే భేదం నశించి చైతన్య ఘనత, లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. బాబా జీవిత విధానమే ముముక్షువులకు గురువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ. ప్రధాన్ అనుభక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించడానికి ఠాణే నుండి శ్యామ్రావ్ జైకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకువచ్చి బాబా అనుమతి కోరాడు. బాబా సవినయంగా ఇలా అన్నారు, పేద ఫకీరునైన నా చిత్రం గీయడమెందుకు? శ్యామ, నీవు టీచరివి, అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా అన్నారు. చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు. ఈనాడు మనం ద్వారకామాయిలో దర్శించే చిత్రపటం ఆనాడు గీసినదే. శ్రీ సాయి బోధకు ప్రత్యేక స్థలం గాని ప్రత్యేక సమయం గాని అక్కరలేదు. సందర్భావసరములు బట్టి వారి ప్రబోధాలు నిరంతరం జరుగుతూనే ఉండేవి. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షంగా ఇతరుల ముందు నిందిస్తున్నాడు. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచున్నాడు. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసుక్కున్నారు. అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగుతాయి. యోగులు నిందలను ఇంకొక విధంగా భావిస్తారు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించు వారి మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరుస్తాడు. ఒక విధంగా వాడు నిందించు వానికి సేవ చేస్తాడు. ఏ విధంగా అంటే, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరుచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించాడు. మిట్ట మధ్యాహ్నం బాబా లెండీ తోటకు పోతున్నప్పుడు వాడు బాబాని దర్శించాడు. బాబా వానికొక పందిని చూపి ఇట్లన్నాడు, చూడు, ఆ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకీ మానవ జన్మ లభించింది. ఇట్లు చేసినచో చిరుడీ దర్శనము నీకు తోడ్పడునా? భక్తుడు ఆ మాటలలో నీతిని గ్రహించి వెంటనే పారిపోయాడు. ఈ విధంగా బాబా సమయం వచ్చినప్పుడల్లా ఉపదేశించేవారు. ఈ ఉపదేశములను మనసునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారం దూరం కాదు. ఒక లోకోక్తి ఉన్నది, నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బొమ్మ పుట్టును అని. అది భోజనము వస్త్రములను గురించి చెప్పినది. ఎవరైనను దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకుని ఊరుకున్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసిన అంత మేలు. 18-19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 20వ అధ్యాయము. ఈ అధ్యాయములో దాసుగణకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంత్ వర్ణించాడు. మౌలికంగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారాన్ని ధరించాడు. ఈ మహాజగన్నాటకమునందు మాయయను నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించారు. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. సిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్నహారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనిద్దాం. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టేవారు. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదాలకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవించేవారు.